విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
ఈ నరకాలు కొన్ని వేల సంవత్సరాలు వర్ణించుకున్నా కూడా తరగనన్ని ఉన్నాయి. వాటిని వివరిస్తున్నాను. బ్రహ్మహాచ బ్రహ్మహత్య, సురాపీచ సురాపానము, స్థేయీచ గురుతల్పక, దొంగతనం, గురుతల్పక గురుతల్ప గమనము, మహాపాతకినః తు ఏతే తత్సంగీచ పంచమ. ఇవి నాలుగు కూడా మహాపాపాలుగా చెప్పారు. ఈ నాలుగు పాపాలు చేసిన వాడితో స్నేహం చేసినా వీటిని ప్రోత్సాహపరిచినా అది కూడా మహాపాపం కనుక ఈ నలుగురితో స్నేహం చేసేవాడు ఐదవ వాడు. వరుసగా బ్రహ్మహత్య, మద్యపానం, సువర్ణం దొంగతనం, గురుపత్ని గమనం, ఈ నలుగురితో స్నేహం చేయటం, ఇవి ఒక అత్యద్భుతమైన ఘోరమైన పాపాలుగా చెప్పబడ్డాయి. ఇందులో బ్రహ్మహత్య అంటే ఏమిటి? ఒక్క బ్రాహ్మణుడు తప్పితేనే బ్రహ్మహత్య కాదు. ఎవరెవరు బ్రహ్మహత్యా పాపంలోకి వస్తారో లిస్ట్ ఇచ్చాడు వరుసగా. అన్నం పెట్టినప్పుడు ఒక వరుసలో 10 మందికి భోజనం పెట్టాం. ఈ 10 మందికి ఒకే రకమైన పదార్థం పట్టించాలి తప్ప ఒకడికి పెరుగు, మిగతా వాళ్ళకి నీళ్ళ మజ్జిగా పెట్టకూడదు. పక్షపాతంతో వీడు మావాడు రే, వీడికి కొంచెం మేగడ ఇరోయ్, ఈ పక్కన వాడు వీడు ఎవడో మనకు తెలియని సన్యాసి, వీడి గంజిపోయి ఇరోయ్ అంటారట. దీనిని పంక్తి భేదము అంటారు. పంక్తి భేది వృథావాకి నిత్యం బ్రాహ్మణ దూషక. ఈ విధంగా అన్నం పెట్టేటప్పుడు పంక్తులు అందరికీ సమానంగా పెట్టకుండా తేడా చేసేవాడు, తర్వాత మాట ఇచ్చి తప్పేవాడు. ఇవాళ సాయంకాలం 5 రండి అంటాడు, రాడు వాడు. ఈ మాట తప్పేటటువంటి వాడు కూడా ఇందులోకి వస్తారు. ఇచ్చిన మాట ఏమండి, మీకు రేపు పొద్దునకల్లో 100 పదార్లు ఇస్తానండి అంటాడు. వీడు ఏడాది తిరిగినా సరే ఇక ఆ విషయం పట్టించుకోడు. మాట తప్పేవాళ్ళు కూడా బ్రహ్మహత్యా పాపమే. పండితుడైన బ్రాహ్మణుని విట్రా అటురా అని ఆజ్ఞాపించేవాడు బ్రహ్మహత్యా పాపంలోకి వస్తాడు. తర్వాత స్నానము, పూజ ఇవి చేసుకునే వాడికి ఎవడైనా విఘ్నం కలిగిస్తే వాడికి బ్రహ్మహత్యా పాపం వస్తుంది. ఎవడు ఎల్లవేళలా ఇతరులను తిడుతూనే ఉంటారు, ముఖ్యంగా ఈ దిక్కుమాలిన గందరగోళం మనం చూస్తూనే ఉంటాం. ఎన్ని మంచి పనులు చేసినా ఒకరినొకరు తిట్టుకుంటూనే ఉంటారు. సాయంకాలం అసెంబ్లీలో చూడండి, ఇతరులను నిందించడే వీళ్ళకి పని, అలా నిరంతరం ఇతరులను నిందించేవాడు కూడా బ్రహ్మహత్యావాపమే చేస్తాడు. ఏమీ లేకపోయినా తనను తాను పొగుడుకుని ఇతరులు తిట్టేవాడు బ్రహ్మహత్యావాపంలోకి వస్తాడు. తర్వాత పరనిందాసు నిరత, ఈ నింద కూడా 24 గంటలు పరనింద చెయ్యాలట. అసత్య నిరత చేయవ ఎప్పుడు అబద్ధాలాటమే. వీళ్ళు కూడా బ్రహ్మపరకీర్తిత బ్రహ్మధ్వంసకులు. వీళ్ళు ఇక అన్యోద్వేగ రతశ్చైవ, ఇతరులను రెచ్చగొట్టి ఏదో రకంగా గొడవ పెట్టుకుంటారు కొంతమంది. అన్యేషాం దోష సూచక, ఇతరులు మంచి పని చేసినా అందులో తప్పే కనపడుతుంది కొంతమంది. అదిగో వాళ్ళు బ్రహ్మ హత్యాపాతకులు. పైకి పెద్ద బొట్టు పెట్టి లోపలన్నీ దిక్కుమాల పనులు చేసేవాళ్ళు ఉన్నారే, వీళ్ళని దంభాచారులు అంటారు. దంభాచార రతశ్చైవ బ్రహ్మహత్యే విధీయతి, వీళ్ళు బ్రహ్మహత్యాపాపం చేసేవాడు. ఇటువంటి బ్రహ్మహత్యాపాపం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారే వీళ్ళు, మహాభయంకరమైన 100 కోట్ల జన్మలు క్షుద్ర జన్మలెత్తుతారు. కుంభీపాక తప్తవాలుకాది నరకాల్లోకి వస్తారు వీళ్ళు. ఇటువంటి వాళ్ళని ఉద్ధరించడానికి అత్యద్భుతమైన లక్ష్మీనారాయణ వ్రతం అని ఒక వ్రతం ఉంది. ఈ వ్రతాన్ని ఏదైనా ఒక కార్తీక పూర్ణిమ నాడు మొదలుపెట్టి సంవత్సరం పాటు ప్రతి పూర్ణిమ నాడు అంటే నెలకొక్కసారి ఒక సంవత్సర కాలం చేస్తాం. తెలుసో తెలియకో ఈ పంచమహాపాపాలు వరసపెట్టి మళ్ళీ తర్వాత చెబుతాడు. వాటికి ప్రాయశ్చిత్తంగా ఈ లక్ష్మీనారాయణ వ్రతం చెప్పారు. అందులో ఎలా మొదలు పెట్టాలి సంవత్సరం అంటే కార్తీక మాసంలో వచ్చే పూర్ణిమ. పూర్ణిమ నెలకు ఒకసారి వస్తుంది కనుక మొత్తం సంవత్సర కాలం 12 నెలలు అన్నమాట, 12 సార్లు చేస్తాం. లక్ష్మీనారాయణుల యొక్క ప్రతిమని రూపుని సువర్ణంతో తయారు చేసి కార్తీక పూర్ణిమ నాడు ఉదయం సూర్యుడు ఉదయిస్తున్న ఎర్రని కిరణాలు ఉంటాయి చూసారో, ఆ కిరణాల సమయంలో ప్రతిష్టాపన జరగాలి. ఆ సమయానికి మనం పీటల మీద కూర్చోవాలి. అలా కూర్చుని చేసేటటువంటి వ్రతానికి లక్ష్మీనారాయణ వ్రతం అని పేరు. ఈ వ్రతాన్ని పూర్వకాలంలో రఘుమహారాజు గారు చేశారు. ఇక్ష్వాకు వంశస్థుడు సూర్యవంశపు రాజాయ అనగానే భగీరథుడు కేనక ఆర్యేణ, ఏ పని వల్ల ఏ పని కోసం ఈ లక్ష్మీనారాయణ వ్రతం చేశాడు. రఘువంశస్థుడు బ్రహ్మహత్య చేస్తాడంటే మనం నమ్మం కదా, ఆయనకి బ్రహ్మహత్యా దోషం రాకూడదు కదా. ఆయన అంతటి వాడు ఈ పాపం ఎలా ఒడగట్టాడు, ఎందుకు ఈ వ్రతం చేశాడు, ఈ విధానం నాకు చెప్పు అన్నట్ట. అయితే చెబుతున్నా వీరు, పూర్వకాలంలో సూర్యవంశం, సూర్యుడి నుంచి ఆవిర్భవించిన పరమ పవిత్రమైన వంశం, సగరుడి తరువాత భగీరథ ఈ వంశంలో వాడు, నీకు పూర్వ కల్పం వాడు. ఎందుకంటే మరి భగీరథుడి తర్వాత వాడు నిజానికి ఈయన రఘుమహారాజు గారు, కానీ ఆయన చేశాడని చెబుతున్నాడు. మరి భగీరథుడికి ఎలా చెబుతున్నాడు, 14 కల్పాలు గడిచే అంత పూర్వం అంచేత పూర్వకల్ప కథ చెబుతున్నాడు. మీ వంశంలో పరమ ఉదారుడు రఘు అనేటటువంటి ఒక మహారాజు గారు పుట్టాడు. ఈయనట పుట్టినప్పటి నుంచి ధైర్య సాహసాలతో ఉండేవాడట. ఒకసారి తండ్రి గారు యజ్ఞం చేశాడు, దిలీప మహారాజు గారు ఈయన తండ్రి. ఆయన అత్యద్భుతమైనటువంటి యజ్ఞం చేశాడు, అశ్వమేధ యాగం. ఆ గుర్రాన్ని తీసుకుపోయేటంటే ఇంద్రుడు అదృశ్య రూపంలో హఠాత్తుగా గుర్రం మయమైపోయింది కనపడటంలా. అప్పుడు రఘుమహారాజు గారు చింతాక్రాంతుడై, ఏమిటి గుర్రం కనపడదు, ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ ఉంటే అక్కడికి స్వర్గం నుంచి వచ్చింది ఎవరు, కామధేనువు వచ్చి, ఏమయ్యా నా మూత్రం కొంచెం నీ కళ్ళకి రాసుకో అన్నదట. ఆయన వెంటనే పంచకం విడిచిపెట్టిందిట. ఆ మూత్రం కంటికి రాసుకోగానే ఆకాశంలో అదృశ్య రూపంలో విడుతున్న ఇంద్రుడు కనిపించాడు. ఆ నందిని ధేనువు యొక్క, కామధేనువు యొక్క గొప్పతనం అటువంటి. అప్పుడు చూచి, ఇంద్ర ఆగు, దొంగవై నా గుర్రాన్ని ఎత్తుకుపోతున్నావు, మా తండ్రి గారి యాగానికి విఘాతం కలిగించావు, కాసుకోమన్నట్ట. అనగానే ఇంద్రుడు చిరునవ్వు నవ్వి ఘోర యుద్ధం చేశాడు అతనితోటి. ఆ యుద్ధంలో రఘుమహారాజు గారిని వజ్రాయుధంతో కొట్టాడు. ఎవడైనా వజ్రాయుధం తగిలితే చచ్చిపోయి ఉండాలి. ఆ వజ్రం తగిలి ఒక క్షణకాలం రథంలో కూర్చిపోయి మళ్ళీ లేచిపోయాడు ఆయన. ఇంద్రుడికి ఆశ్చర్యం కలిగింది, వజ్రాయుధం దెబ్బ తగిలిన ఒక కుర్రాడు మళ్ళీ బతికాడు, ఏం లెక్క లేకుండా ఉన్నాడు, ఇక వీడిని నేనేం చేయగలను అనుకున్నాడు. అనుకుని, నాయన ఈ గుర్రం అడగడం తప్ప ఏదన్నా చెయ్యి, ఈ విషయం మీ నాన్నకి చెబుతాను, ఈ యాగం పూర్తి చేస్తే నాకు ఇబ్బంది, అందుచేత నీకు ఎన్ని వరాలైనా ఇస్తాను, మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో అన్నట్ట. ఇంద్రుడి మాట కాదనలేక తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఈలోపు ఇంద్రుడు చెప్పాడు, మీ కుర్రాడు నాతో యుద్ధం చేసి వజ్రం దెబ్బతిన్నాడు, అతను ఈ గుర్రం కోసం తహతహలాడుతున్నాడు, కానీ గుర్రం ఇవ్వకుండా పంపిస్తున్నాను, ఏమనుకోవద్దు అని. వజ్రాయుధం దెబ్బతిని శరీరాన్ని నిలబెట్టుకుని తిరిగి వచ్చినటువంటి ఆ కుర్రాన్ని చూసి ఆనందపడిపోయాట తండ్రి, కౌగిలించుకున్నాడు. పోతే పోయిందిలే గుర్రం, నువ్వు తిరిగి వచ్చావు, ఇంద్రుడిని మెప్పించావు, నీవు వజ్రఘాతమైన శరీరంతో నా దగ్గరకు వచ్చావు పవిత్ర అని కౌగులించుకుని అతనికి యువరాజ పట్టాభిషేకం చేశాడు. ఆ తర్వాత దిలీప్ మహారాజు గారు ఓ మంచి కన్యను చూసి పెళ్లి చేసి అతనికి పట్టాభిషేకం చేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఒక కంకణం కట్టుకున్నట్ట రఘు చక్రవర్తి. ఏమని, ఎవడైనా నా ఇంటికి వస్తే వాడికి అడిగింది కాదనకుండా ఇస్తాను, బ్రాహ్మణోత్తముడు వచ్చాడా వాడి కోసం నా ప్రాణమైనా ఇస్తానని సంకల్పం చేసుకుని అప్పటి నుంచి లేదనకుండా దానం చేశాడు. చివరికి మొత్తం కోశాగారం అంతా కొల్లగొట్టేశారు. ఇంత పూర్వం కాళ్ళు కడుక్కోవడానికి ఎవరైనా వస్తే బంగారపు చెప్పుతో నీళ్ళు ఇచ్చేవారట, చివరికి మట్టి చెప్పు మిగిలింది ఆయన. అయినా మాట మీద నిలబడ్డాడట, మాట తిరుగలేరు మానధనులు. మానధనం కలిగిన వాళ్ళు మాట తిరగలేరు, ఇప్పటికి మళ్ళీనా అన్ని మాటలు ఇచ్చేటివి దొరికిందని సొంతు, మళ్ళీ మొహం చూడం. అటువంటి కుమారుల యుగం ఈ కలియుగం, ఆ యుగం అటువంటిది కాదు, మాట ఇస్తే సరే తిరగలేరట వాడు. ఇలా ఉండగా పరంతప మహర్షి ఉన్నాడు ఆ కాలంలో, పరమ ఉదారుడు ఆయన, వేద పండితుడు, నిరంతరం విద్యార్థులకి అన్నం పెట్టి పాఠం చెబుతాడు. ఎవరి దగ్గర ఇంత ఇమ్మని దక్షిణ అడగడట, ఆయన దగ్గరకి కౌత్సుడు అని ఒక శిష్యుడు చేరాడు. 10 సంవత్సరాల కాలం ఆ గురువు దగ్గర విద్యాభ్యాసం చేశాడట. ఎలా చేశాడు విద్యాభ్యాసం? తెల్లవారుజామున లేస్తే స్నానం చేసింది మొదలు గురువు గారి దగ్గర అలా మఠం వేసుకుని లేవకుండా ఆయన లేంటే తప్ప లేచేవాడు కాదు, తిండి గురించి ఆలోచించలేదు. మహాద్భుతం, రోజు ఆ గురువు గారి భార్య వీడి విద్యాభ్యాసంలో నైపుణ్యం పరీక్షించడానికి అన్నంలో ఆవదం వేసేదిట, ఆయన తెలి తినేశాడు. ఒకరోజున గురువుగారి భార్య ఏమంతో తెలుసా, ఒరే శ్రద్ధ అంటే నీదిరే అందిట. అదేమిటమ్మా అన్నాడు, ఏం లేదు నీకు నెయ్యి వేస్తున్నాను అనుకున్నావు, రోజు నెయ్యి బదులు ఆవదం వేస్తున్నాను, అయినా నీకు చదువు మీద శ్రద్ధలో ఆవదం వాసన కూడా తెలియలేదు, ఆవదం నిన్ను తీసుకెళ్లి గొడగొడలాడించలేదు గడుపు, అంటే నీవు ఎంత దీక్షతో చదువుతున్నావు చూడు. దీక్షతో ఉన్నవాడిని ఏమీ ఏమీ చేయలేవు, ఆవదం కూడా వాడిని కదిలించలేకపోయింది. అందుకని గురువుగారి భార్య మెచ్చుకుంది. అప్పుడు చివరికి ఇతను మహాపండితుడు అయ్యాడు, ఆ రోజుల్లో ఇంత పండితుడు మరొకడు లేడు అనే పేరు తెచ్చుకున్నాడు. తర్వాత గురువు గారి దగ్గరికి వెళ్ళాడు, పాదాల మీద పడ్డాడు. గురువులు ప్రియ శిష్యులకు పరమ రహస్యములు తెలియ పలుకుదురు అచల స్థిర కళ్యాణముగా. గురువర్యా చెప్పినావు గూఢత వెలుగన్. గురువులు, ప్రియమైన శిష్యుడు ఒకడు దొరికితే, ఒక మంచి శిష్యుడు దొరికితే వాడికి ఏదైనా చెబుతాడట, రహస్యమైన శాస్త్రాలు కూడా తెలియజేయగలుగుతారట, కళ్యాణప్రదమైన శాస్త్రాలు వేదాలు పురాణాలు ఇతిహాసాలు నాకు ఏక దీక్షతో చెప్పావు, చాలా సంతోషం. ఇటువంటి గురువు నువ్వు, నాకు ఆనందం కలిగించావు, ఏం కావాలో కోరుకో, గురుదక్షిణ ఇస్తానన్నట్ట. నాయన చాలా సంతోషం, నన్ను నువ్వు ఏం కావాలని కోరావు, నువ్వు ఏముంది నీ దగ్గర ఇవ్వడానికి, నీవు పేదవాడిగా నా దగ్గర చేరావు, నీకు అన్నం పెట్టి చదువు చెప్పాను, నీ పోటీ వాడికి చదువు చెప్పడం నాకు కావాలి, వద్దులే వెళ్ళిరా. అయినా శిష్యులు గుణాఠ్యులైన విశేష స్థితి నుండి గురువు జీవించును. నిర్దూష్య గుణ బల గరిష్ఠుడు శిష్యుడవై గురిని కోరికే చేయంతగవే. శిష్యులు గొప్పవాళ్ళైతే గుణవంతులైతే ఆ గురువు విశేష స్థితి పొందుతాడు, ఆనందంగా జీవిస్తాడు. ఏ దోషము లేని, ఏ గురుభక్తిలో వంక పెట్టడానికి లేని గొప్ప శిష్యుడు వినావు. నువ్వు గురువు దగ్గర చదువుకోవడం కంటే ఇంకేం లేదు, చదువుకున్నావు చాలు అంతే, నీ జీవితం ధన్యమైపోయాను, ఏం కావాలి నాకు బొమ్మన్నట్ట. అలా అనకండి, నేను చాలా జాగ్రత్తగా మీరు చెప్పిన ప్రకారం ఉన్నాను. ఐదింటికి రెండు అంటే ఐదింటికి వచ్చాను, ఆరింటికి అంటే ఆరింటికి వచ్చాను. సమయం పాలించారు, మీరు పాలించారు, నేను పాలించాను. సమయం భగవత్ స్వరూపం, నేను పాలిస్తున్నాను. కానీ నా యోగం ఏంటి, 5:30కే బట్టగట్టి రెడీగా ఉంటాను, నా వాహనం వాడు రాడు, నేనేం చేయను. ఏ రోజు కొంచెం ముందు చేరుగుతానో ఆ రోజు అసలు రాడు, కంకణం కట్టుకున్నట్టు అనమాట. 5:30 నుంచి మీరు ఇక్కడేమో బాబోయ్ ఏమైపోయాడో ఏం, దారిలో ఎవరు కిడ్నాప్ చేశారో అని మీకు బెంగ. అంచేది ఈ మధ్యలో మరి ఏమొస్తుందో తెలియదు ఆ వాహకుడికి లెక్క. సరే ఆయన ఏమన్నాడు, కాలం దురతిక్రమం, అంచేత ఆ కాల నియమం పాలించాను. మీరు నేను సమానంగా ఉన్నాం, ఇంత కష్టపడి నా కోసం మరో చోటికి పోకుండా 10 ఏళ్ళు విచ్చి చెప్పిన మీకు ఎంతో కొంత దక్షిణిచ్చుకోవాలి. ఎంత పేదవాడైనా దరిద్రుడైనా ఎంతో కొంత గురుదక్షిణిచ్చుకోకుండా ఊరికే పోకూడదట, కోరుకోండి గురువుగారు అనట. వద్దు కోరుకోండి, వద్దు కోరుకోండి. ఈ విధంగా వాదోపాదాలు జరిగేసరికి గురువుగారికి చిర్రెత్తుకు వచ్చింది. వద్దురా వద్దురా అంటే నీ ఇటు వచ్చిన వాడుతున్నావా, కోటి బంగారు నాణ్యాలు నాకు గురుదక్షిణ అయిపో అన్నాడు. వాళ్ళు అయిపోయిందా దెబ్బకో దీనికి, గుండెలు ఢామ్ అన్నాయి. అయినా గురువు గారు నేను చికించాడుగా మరి, ఆయన కోరుకున్నాడు, ఏం చేయాలి ఇప్పుడు. వెంటనే అలాగేనడు గురువుగారు, ఒక్క 6 నెలలు గడువు ఇవ్వండి అన్నట్ట. ఓ 6 నెలలు కాకపోతే ఏడాది తీసుకో, కోటి బంగారు నాడారు అక్షరాలు కోటి, ఒక్కొక్కటి తులం తులానికి తక్కువ కాకూడదు మళ్ళీ, అది కూడా నియమం. ఓ గురువుని ఎక్కువ చిరాకు తెప్పించకూడదు. నిరంతరము పురాణవేత్త మంత్రవేత్త అయిన కారణం చేత అటువంటి వాళ్ళకి తిక్కరేగి నోటి వెంబడి ఏదన్నా వచ్చిందనుకోండి అది సత్యం అయిపోతాయి, ప్రమాదం. అందుకనే పూర్వులు ఏమన్నారంటే, ఎట్టి పరిస్థితుల్లో గురువుని ఆగ్రహం తెప్పించి వాడి అనుగ్రహానికి దూరం కాకూడదు, ప్రమాదం. పిఠాపురంలో మహారాజు ఉండేవాడు, ఆయన గారు తిరుపతి వెంకట కవులు శతావధానులు, వాళ్ళకి ఒక తోట ఇచ్చట, 10 ఎకరాల తోట. ఆయన చచ్చిపోయాడు, ఆయన కొడుక్కి ఆ ఎందుకు అనవసరంగా ఈ పండితులకి తోట ఇవ్వడం అని, మా నాన్న ఇచ్చిన 10 ఎకరాల మామిడి తోట తిరిగి ఇచ్చేయండి అన్నట్ట. వెంటనే వీళ్ళు ఏమని రాశారో తెలుసా, కోటలో కా అక్షరం తోటలో ఉండే తాకంటే ముందుంటుంది, నీ కోట పోతే మా తోట మా దగ్గర నుంచి పోదన్నారట. ఇలా అనగానే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఈ కోట మొత్తం ఆక్రమించేసుకుంటాం అన్నారట. అనేసరికి వీడి కొడుకు వచ్చింది, ఈ కౌలు ప్రభావం మీద అనుకుని వెంటనే మీ తోట మాకు వద్దని లెటర్ రాసి పంపెట్టాం, మీ దగ్గర అట్టే పెట్టుకుని ఇంకో 10 ఎకరాలు ఇచ్చాను అన్నాడు. వెంటనే వీళ్ళు, ఎప్పటికీ మీ కోట పోదు మా తోట పోదు అన్నారట. వెంటనే ఈ బ్రిటిష్ వాళ్ళు, మా కప్పం కట్టి కోట మీరే అట్టే పెట్టుకోండి అన్నారు, వెళ్ళా పెట్టాకున్నారు. కవులకు వాక్సింగ్ ఎలా ఉంటుంది, అందుకే గురువుల జోలికి వెళ్ళరు జ్ఞానం కలిగిన వాళ్ళు. అజ్ఞానులు వాళ్ళని నోటికి వచ్చినట్టు విసిగించి వాళ్ళని తిట్టి భ్రష్టులు అవుతారు. అలాగా ఈయన పాపం అజ్ఞానం కాదు, గురువు గారికి ఏదో దక్షిణిద్దామనుకుని పదే పదే విసిగించాడు. ఆయన కోటి ముద్రలు అడిగేసరికి నీరసం వచ్చి 6 నెలలు గడువు అడిగి బయలుదేరాడు. ఎవరున్నారు, కోటి బంగారు ముద్రలు, ఒక్కొక్క బంగారు నాణం తులం తులం ఇవ్వాలి. ఎవడు కనపడతాడు, చివరికి అడగ అడగ ఇంతలో ఒక ఆయన తగిలాడు, రఘు మహారాజు గారైతేనే ఈ పని చేయగలరు, ఇంకెవరూ చేయలేరన్నారట. లేని ఈయన రఘు మహారాజు గారి దగ్గరికి కాలినడకన బయలుదేరాడు. 36 కిలోమీటర్లు ఉన్న ద్వారకా తిరుమల నడిచి వెళ్లేసరికి కాళ్ళు మెత్త పెట్టాయి గురువు గారు, వేగంగా నడిస్తే అవి నెప్పులు బాబుబోయ్ అంటున్నాం మనం. ఆయన 100 మైళ్ళ దూరంలో ఉండే రఘు మహారాజు గారి దగ్గరికి ఏక బిగిన నిద్ర లేకుండా వెళ్ళిపోయాట. గురువు గారి మీద భక్తి ఉంటే అలా పెడతారు, వెళ్ళిపోయి గురువు గారి పాదాల మీద ఉండేటటువంటి భక్తితో ఆయన్ని తలుచుకుంటూ రఘు మహారాజు గారు దర్శనం చేశాడు. ఓహో, మహర్షి శిష్యుడు కౌత్సుడు వచ్చాట. వెంటనే భార్యామణి, పళ్ళెం బట్ర, జబ్బు బట్ర, నీళ్లు బట్ర, ఆయన కాళ్ళు కొడుగుదాం అన్నాడు రఘువు. పళ్ళెం చెంబు నీళ్లు వచ్చాయి. ఏమిటి మట్టి మూకుడు? మట్టి మూకుడు తెచ్చారు, కుర్చీ వేశారు, కుర్చీలో కూర్చోబెట్టారు. మహాత్మా కౌత్స కాళ్ళు ఎందులో పెట్టన్నారట. ఆయన చూసుకుంటున్నాడు ఈయన ఏం తెచ్చాడని. మట్టి మూకుడు తెచ్చారు, కాలి కింద పెట్టారు. బంగారప్పళ్ళల్లో కాళ్ళు పెట్టలేదు, మట్టి మూకుడులో పెట్టారు. నీళ్లు దేంతో పట్టుకొచ్చారు? ముంత, మట్టి ముంత. దాంతో నీళ్లు పట్టుకొచ్చి కడిగారు. ఈయన మొహం అంతా నీరసపడిపోయింది. కష్టపడి నడిచి వచ్చిన ఆయనకి ఇప్పుడు వదిలయ్యే కాళ్ళు రేపుడు. నీరు గారిపోయాడు. ఆ తర్వాత దగ్గర చేరి కాళ్ళు నొక్కి, అలిసిపోయారా, నడిచి వచ్చారా, ఏమిటి, అసలు ఎందుకు వచ్చారు, మీరు ఏమడిగినది ఇస్తాను అన్నాడు ఈయన కంగారు. నువ్వేమిస్తావయ్యా, ఈ మట్టి చెంబు మట్టి మూకుండా చూస్తేనే నాకు అయిపోయింది. అలా నీరసపడిపోకండి, చెప్పండి, చెబితే కదా అన్నాడు. జరిగింది చెప్పాడు. మా గురువు గారు 1 కోటి బంగారు ముద్రలు, ఒక్కొక్క ముద్ర తులం తులం బంగారంతో చేసినవి కావాలని గురుదక్షిణగా అడిగారు. అది నీ దగ్గర దొరుకుతుందని ఆశతో వచ్చా. నువ్వు చూస్తే ఇదిగో, ఈయనకి రఘు మహారాజు గారికి మాట ఇచ్చేసిన ఆయనకి గుండెల్లో కడప బాంబు పేలింది, వైఎస్ గారి బాంబు పేలింది, మామూలు బాంబు కాదు. గిలగిలగిలగిలలాడిపోయింది ప్రాణం. ఓరి నాయనో, నేను కంగారుడి మాట ఇచ్చేసాను, ఇప్పుడు మాట ఎలా నిలబెట్టుకోవాలి? 1.2 కోటి బంగారు ముద్రలు, కోటి అక్షరాల కోటి. అప్పుడు ఆయన, సర్లే నువ్వేమనుకోక మహారాజా, లేనప్పుడు నువ్వేం చేస్తావు, ఇంకో రాజును వెతుక్కుంటాలి అన్నట్ట. రఘువు ఇవ్వలేకపోతే ఈ సృష్టిలో ఎవడివ్వగలడు మరి? అయినా ఆయన అలా అనగానే, కాదు మహాత్మా, నా దగ్గరకు వచ్చావు, అర్ఘ్యప్రదానం ఇచ్చాను నీకు, ఆ తర్వాత నీకు మాట ఇచ్చాను, ఉండి ఈ రాత్రికి విశ్రాంతి తీసుకో, ఇంకా తెల్లారేలోపు ఏం జరగనున్నదో. నీవు 6 నెలలు అడిగావు, ఇప్పటింకా నెల గడవల, ఇంకా సమయం ఉన్నది. 2-3 రోజుల్లో మనం ఏం చేయాలని ఆలోచిద్దాం. అయినా ఏ క్షణంలో ఏం జరుగుతుంది ఏం తెలుసు, విశ్రాంతి తీసుకో, భోజనం చెయ్యి అన్నట్ట. భోజనానికి కూడా తోటకూర వేసి పెట్టారు, పాపం పిండి వంటలు లేవు. రాజుగారి పరిస్థితి అలా అయిపోయింది, మొత్తం ఇంట్లో ఉండే పట్టు పరుపులు కూడా దానం చేసేసట్టు. ఆయన భార్య ఆయన ఒక దర్పం వేసుకుని చాప మీద పడుకుంటున్నాడు. ఆ మహారాజు గారు త్యాగశీలుడు. ఆయన మనం ఏం చేస్తాం, జేబులో చెయ్యడతాం, ఈ జేబులో చెయ్యరాదు. ఒక ఆయన నేను కలిసి ఆటో ఎక్కాం హైదరాబాద్లో, దిగిపోయాడు ఆయన, జేబులో చెయ్యడతాడు తీయడు. సరే విసిగెత్తి నేనే ఇచ్చి పంపించవలసి వచ్చింది. ఇది కలియుగం లక్షణం. ఆయన అలా కాదు పాపం, పరుపులు కూడా దానం చేసి దర్పం మీద పడుకున్నాడు. అటువంటి ఆయన ఆ తోటకూరతో భోజనం పెట్టి, నువ్వు పడుకో, నేను ఆలోచిస్తాను మార్గం అన్నట్ట. ఏం ధైర్యం, ఏం భక్తి! అప్పుడు ఆ రాత్రి నిద్రపట్టల భూలోకంలో ఉండే రాజులందరినీ జయించి కప్పం తీసుకొచ్చాను. ఇంకా ఎవరి మీదకి దండయాత్రకి వెళ్ళినా అక్కడ ఒరిగేది లేదు, అంతా క్షవరం అయ్యింది. ఇక ఇప్పుడు ఏం చెయ్యాలి? వశిష్ఠ మహర్షి గుర్తుకొచ్చాట. వెంటనే గురువు గారిని తలుచుకున్నాడు. అలా తలుచుకోగానే వశిష్ఠుడు ఎక్కడ ప్రత్యక్షం అయ్యాట. జిగితొల్లు కాటక నేలకు ముక్కిలే, జిగితొల్లు కాటక నేలకు మొగిలే, ననగ ముందట దోచం విగత దురితత్వ భాసుండగు నా వశిష్ఠుడు అమ్మ పురుషునకు. మహాత్మా, గురుదేవ ఒక్కసారి నాకు మార్గనిర్దేశం చేయడానికి రెండే తలుచుకోగానే నల్లని మేఘం మెరుపు తీగుతూ కూడి ప్రత్యక్షమైనట్టుగా నీలమేఘఛాయ శరీరుడు వశిష్ఠుడు తెల్లని గట్టంతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పరమ పుణ్యాత్ముడు ఆయన. వెంటనే గురువు గారి పాదాల మీద పడ్డాడు. ఏం చేయమంటారు గురువు గారు అని అడిగాడు. ఆయన నవ్వి, నాయన నీ అదృష్టం సరిగ్గా కార్తీక మాసంలో వచ్చాడు. ఎవరు? ఆ కౌత్స మహర్షి. గురువు గారికి 1 కోటి ముద్రలు కావాలంటాడు, అంతే కదా. దీనికి ఒక మార్గం చెబుతున్నాను, ఎటువంటి కష్టమైనా తొలగించి కోరిన కోరికలు తీరుస్తుంది. నువ్వు ఆ కౌత్సుడు అనేటటువంటి ఆయనకి ఇస్తాను అని మాటిచ్చావు. ఆ మాట తీర్చుకోకపోతే అది బ్రహ్మహత్య పాపం. ఒక పండితుడికి నీకు ఏదైనా ఇస్తాను అని ఇవ్వకపోతే అది బ్రహ్మహత్యాపాపం. ఇస్తానన్నావు, ఇప్పుడు ఇవ్వలేవు, కాబట్టి ఆల్రెడీ నువ్వు బ్రహ్మహత్యాపానికి దగ్గరకు వచ్చావు. అది రాకుండా అందులోంచి బయటపడటానికి ఇది ఉత్తమమైన మార్గం. కోరిన కోరికలు తీర్చేది, పాపాలు తొలగించేది, అఖండ ఐశ్వర్యాన్ని ప్రదానం చేసేది, ఆయుర్వృద్ధినిచ్చేది, భవిష్యత్తులో దారిద్ర్యం రాకుండా చేసేది, ఉద్యాపనతో కూడిన లక్ష్మీనారాయణ వ్రతం. అది చేస్తానని సంకల్పం చేసుకో, కోరిక తీరుతుంది. కార్తీక పున్నమి నాడు మొదలు పెట్టాలి. ఓ నికరాజపుత్రుడవు పున్నమి నాటి రేయి, రాజపుత్ర పున్నమి నాటి రేయి ఈ వ్రతం చెయ్యాలి. ఇది ఏం చెయ్యాలంటే సూర్యోదయానికి ముందు లేచి ఆ సూర్యుడు ఎర్రని కిరణాలు పడే సమయానికి సువర్ణంతో తయారు చేసినటువంటి లక్ష్మీనారాయణుల యొక్క ప్రతిమని స్థాపించి ఆ పగలంతా షోడశోపచారాలతో అర్చించి పగలు ఉపవాసం ఉండి రాత్రి పునఃపూజ చేస్తాం. రాత్రి పూజ దీనికి చాలా అవసరం. స్త్రీ సూక్త పురుష సూక్తాలతో అత్యద్భుతమైన నారాయణ మంత్రం అనుష్ఠానంతో ఈ వ్రతం చెయ్యాలి. రాత్రి కుంకుమాదులతో అర్చన అయ్యాక అప్పుడు పాయసం నివేదించి భార్యతో తాను అతిథులతో పాటు ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరంటే వాళ్ళు కూడా భోజనానికి ఉండమంటే న్యాయం అంటే వీలుంటే అందుకని వారితో పాటు భోజనం చేసి మళ్ళీ పొద్దున్నే లేచి ఉద్యాపన చేసుకోవాలి. ఇక్కడ నుంచి నీ కోరిక తీరుతుంది. మిగతా ఏడాది కూడా ఈ వ్రతం పూర్తి చెయ్యి, సంవత్సర కాలం చెయ్యి. తొలి పూజతోటే నువ్వు అనుకున్న ధనం సాధించి ఆ బ్రాహ్మణుడిని పంపించగలుగుతావు. ఇది చెయ్యనగానే అయితే గురువు గారు మీరే ఈ పని చేయించండి అన్నట్ట. ఆ మరుసటి రోజు అంటే మధ్యలో ఒక్కరోజు మాత్రమే ఉన్నది వీరి ఒక్కరోజులో మరి సువర్ణ ప్రతిమ ఎక్కడి నుంచి వస్తుంది? కావలసిన పదార్థాలు ఇంట్లో వంకాయ కూర కూడా లేదు, టెంకాయ పచ్చడి లేదు, తోటకూరతో పెట్టాడు ఆయన. గురువు గారు నవ్వేట ఆయన సాక్షాత్తు నేను నీ వెంట ఉన్నాను, ఏం పర్వాలేదు కూర్చో అని తెల్లవారుగానే కౌత్సుణ్ణి పిలిచి నువ్వు కూడా మాతో పాటు వ్రతం పూర్తయ్యాక నీ డబ్బు నీకు ఇస్తామన్నారట. సరే వశిష్ఠుడు ఏం చేశాడు, లక్ష్మీనారాయణుల్ని స్తోత్రం చేశాట. తెల్లారి వ్రతానికి ప్రతిభ కావాలి, అందుకని సాక్షాత్తు లక్ష్మీనారాయణుల్ని స్తోత్రం చేశాట. రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకుని భక్తి శ్రద్ధలతో అలా లక్ష్మీనారాయణాభ్యాం నమః, వాసుదేవాయ నమః, నారాయణాయ నమః, పరంతపాయ నమః అంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశంలో మెరుపు మెరిసింది. అమ్మోమర్దనుడా జనార్దనుడు అమ్మవారు లక్ష్మీదేవితో అక్కడ సాష్టాంగపడి మీకు కావలసింది రూపే కదా, ఇదిగో నేనే రూపంగా మారుతానని అంగుష్ట ప్రమాణం, బొటన వేలంత ప్రమాణం అమ్మవారితో పాటు బంగారు విగ్రహంగా మారిపోయాట. భక్తుల కోసం ఆయన ఏదన్నా అంత తపనుండాలి కానీ సాధించలేనిది లేదు. ప్రత్యక్షం అయ్యాడు అక్కడ లక్ష్మీనారాయణుని యొక్క రూపం వచ్చేసింది. కష్టపడి బంగారం ఆర్డర్ ఇచ్చి చేయించుకోక్కర్లేకుండా స్వామే మారిపోయాట ఆ రూపుగా. అవి వశిష్ఠుడి చేతిలో పడితే గురువు గారి శిష్యుడికి ఇచ్చాడు. ఇంకేముంది రూపు వచ్చింది. మరి పాయసాదులు నివేదన చేయడానికి ద్రవ్యాలు అన్నపూర్ణాదేవి ఉన్నది, కాశీ అన్నపూర్ణాదేవి, ఆవిడ్ని ప్రార్థన చేశారట తల్లిని. ఇంకా తల్లి గౌరీదేవి ప్రత్యక్షమై రేపు మీకు కావలసిన నివేదన పదార్థాలన్నీ నేనే ఇస్తానని అన్ని సిద్ధమయ్యాయి. పొద్దున్నే సూర్యోదయానికి ముందే స్నానాదులు అయ్యాయి. ఎంత బద్దకిష్టైనా సరే ఆ రోజు అరుణోదయ వేళ పీట మీద కూర్చోవలసింది. పట్నాగర్ గారు 8 కూర్చుందామండి అనే బద్దకం ఆ రోజుల్లో లేదు వాళ్ళకి. అచ్చేత 100 పాటు తెల్లవారుతామని 4 స్నానాధికారులు గుర్తు చేస్తున్నారు. పీటల మీద సూర్యుడు ఎర్రటి కిరణాలు ఉదయిస్తున్నాడో లేదో వెంటనే అయం ముహూర్తస్సు ముహూర్తోస్తూ అంటూ వ్రతాన్ని ప్రారంభించారు. లక్ష్మీనారాయణుల్ని ఆవాహన చేశారట వారు అక్కడ. నౌమీడ్యతే ప్రభు పుషే తడిదం వరాయ గుంజావతం సపరిపిల్ వన్యస్రజే కపళ నేత్ర విషాణవేణు లక్ష్మశ్రీ మృదుపదే పశుపాంగజాయ. మహాత్మా కిరీటం నిమిలిపించం కొమ్ము ఊర ఇవన్నీ ధరించి మృదు పదాలతో ఉండే ఓ లక్ష్మీనారాయణులారా మీకు నమస్కారం. ఓ గోపకుమార నారాయణ వేణుగోపాల విజయగోపాల నమస్కారం అని ప్రార్థనలు చేస్తూ పరమ పవిత్రమైన వేద విధి ప్రకారంగా ఆయనని ప్రతిష్ఠ ఆవాహనాది షోడశోపచార పూజలు తీశారు. పూజా కార్యక్రమం చేసిన తర్వాత యథాప్రకారంగా ఆ మూట పగలంతా ఉపవాసం అండి. ఆ రోజుల్లో కొంచెం ఆరోగ్యం బలంగా ఉండేవారు కానీ ఉపవాసం ఉన్నా ఏం తినాలనిపించేది కాదు. ఇప్పుడు యుగం మార్పు కనుక మనకి అనేకమైన చిన్న చిన్న నియమాలు మార్పు చేశారు. కాస్త ద్రాక్ష రసము, బత్తాకాయ రసము, ఇంకేవేవో దానిమ్మ రసము, జీడిపప్పు రొప్పలు వారి వారి ఓపికను బట్టి కాస్త అల్పాహారం తీసుకోవచ్చు. ఆ రోజుల్లో తీసుకోకుండా ఉండగలిగితే ఉన్నారు వారు. రఘు మహారాజు గారు గొప్పవాడు, భార్యతో పాటు అలా ఉన్నాడు. విచిత్రం ఏంటంటే గురువు గారు కూడా అలా ఉన్నాడు. ఆయన మహాత్ముడు వశిష్ఠుడు, వేలాది సంవత్సరాలు వాయుపక్షుడు పర్ణపక్షుడు అన్నారు ఆయన. వాయువే తిన్నట్ట, ఆకులు తిన్నట్ట, కనీసం పండు కూడా స్పృశింపడే ఒక పండు తినలేదు వశిష్ఠుడు ఆయన జీవితంలో. వాయువు ఇదే. శిష్యులు కోరితే భోజనానికి పిలిస్తే మాత్రమే తప్ప తక్కిన తపకాలంలో ఆయనంతటా ఆయనగా ఏ పదార్థము కోరి తినలేదు. వాయుభక్షణ పర్ణభక్షణ చేశాడు అంతటి వాడు వశిష్ఠుడు. ఆయనకి ఉపవాసాలు లెక్క హాయిగా ఉన్నాడు. సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో పాయసాదులు వచ్చాయి. అన్ని ఎడుచూచినా సరే వండిన చొప్పును పొగయు వాసనయు కనిపింపబోవు, లేవండను వారు లేరు అట పాత్రములందున నిలిచిపోయే, వే కుండల నిండు పాయసము కూరిన కూరలు పప్పునేతులు దండిగా వేల మానవులు దారత బ్రింగెడు వేళ చూడగల. ఎవడు వండాడా? పొగ కట్టెల పొయ్య దబరా గిన్నెల టిప్టాప్ ఏమీ లేవు. అంత నిమిషాల్లో జరిగిపోయింది. ఎటు చూచినా పాత్రల నిండుగా పాయసం, కృతం, మంచి కమ్మని నారాయణి వారి దగ్గర తప్పుడే తీసుకొచ్చిన ఫ్రెష్ నెయ్యి అన్నమాట. ఆ పువ్వ అనే దివాసన, కుమకుమలు, అనేక రకాలైనటువంటి ద్రాక్ష పానకాలు, చెరుకు ముక్కలు, కొబ్బరికాయ ముక్కలు, ఒకటేమిటి ఎటు చూచినా ప్రదేశం అంతా పిండి వంటలతో కుమకుమాయితం అయిపోతుంది. తినేవాళ్ళ పొట్టల ఓపిక తప్ప నాకోటి పక్క చిక్కిన వాళ్ళకి దురదృష్టం తిరిగి తినే అర్హత లేదు అంటే, కానీ తినగలిగే శక్తి ఉన్నవాడు అక్కడ కూర్చోగలిగితే చాలు వాడికి కావలసినంత పదార్థం. ఈ విధంగా అక్కడ చేరి ఉన్నాయంటే పదార్థాలు ఆశ్చర్యపోయారు. అది అన్నపూర్ణ ప్రభావం అండి. ఆ తర్వాత పుర పూజ చేశారు కుంకుమాదులతో. శ్రీ సూక్త పురుష సూక్తాలు పూర్తయినాయి. అలా పూర్తయిన తర్వాత వచ్చిన వాడందరినీ కూర్చోండి అన్నారట. శుభ్రంగా కావలసిన రీతిలో పదార్థాలు వండినవన్నీ అక్కడ అమ్మవారు ఆ అన్నపూర్ణ ఇచ్చినవన్నీ వడ్డించారు. తృప్తిగా తిని తేంచారట. తేంచాక ఆ సమయంలో ఉద్వాసన చెప్పారు. మర్నాడు ఉదయమే చెప్పగానే లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమయ్యారు. రఘు మహారాజా, నీకు కావలసినంత ధనం రా వచ్చే మార్గం ఇస్తున్నాను. ఈ భూలోకంలో ఉండే డబ్బంతా పూర్తయిపోయింది. ఇక ఇప్పుడు నీకు డబ్బు ఇవ్వగలిగేవాడు ఒక్కడే కుబేరుడు. కుబేరుడి దగ్గరికి మహారాజు నువ్వు యాచిస్తే బాగుండదు. ఇదిగో నేను నీకు ఒక దివ్యమైన ధనుస్సు ఇస్తున్నాను, బాణం ఇస్తున్నాను, కవచం ఇస్తున్నాను. వెంటనే అక్కడ నాలుగు గుర్రాలు పొంచినటువంటి రథం వచ్చిందిట, ధనుస్సు వచ్చేసిందిట, అమ్ముల పొది వచ్చిందిట, అన్ని వచ్చేసాయి ఆయన అన్నట్టుగా. వెంటనే రథం ధరించాడు ఆయన. బయలుదేరబోతుంటే వశిష్ఠుడు అన్నాడు, ఇది రాత్రి అయ్యా, రాత్రిపూట దండయాత్రకు వెళ్ళకూడదు. ఆ స్వామి చెప్పినట్లుగా కాబట్టి కాస్త ఇంకా వెలుతురు పూర్తిగా వచ్చిన తర్వాత వెళ్ళడం న్యాయం అన్నట్ట. ఏంటండి ఉచ్చాపన ఎప్పుడు దొరుకుతుంది? ఆ రాత్రి ఫోన్ చేసి పడుకుని లేచాక అప్పుడు ఉచ్చాపన దొరుకుతుంది. అప్పుడు నారాయణుడు ప్రత్యక్షం అయ్యాడు, రథం ఇచ్చాడు, ఇవి ఇచ్చాడు. రాత్రి అంటేటువంటి వశిష్ఠుడు ఇరికేం బుర్రలేదా అని మనకు అనుమానం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. మనకి ఏది రాత్రో అప్పుడు ఋషులు మెలకుగా ఉంటారు వాళ్ళకి పగలు, మనకు పగలు వాళ్ళకి రాత్రి. అలాగే కుబేరుడు మొదలైన దేవతలకి మనకి పగటి పూట వాళ్ళకి రాత్రితో సమానం. అంచేత ఎట్టి పరిస్థితులలోనూ మన తెల్లవారుజాము వాళ్ళకి రాత్రి అయ్యే సమయం. ఆ యుద్ధానికి వెళ్ళడం న్యాయం కాదు. ఆగు, నీకు రాత్రి అయిన తర్వాత వాళ్ళకి పగలవుతుంది కనుక అప్పుడు వీళ్ళు దండయాత్ర కన్నాడు. అలాగే ఎదురు చూచి ఈయన గారు రథమెక్కాడు, ధనుస్సు పుచ్చుకున్నాడు ఆ కోదండం, అక్కడి నుంచి ఆకాశ గమనంలో వెళ్ళిపోతున్నట్ట. ఇంతలో ఆకాశ గమనం చెయ్యాలనే ఉద్దేశంతో గుర్రాలని లే అందాం అనుకుంటున్నాడో లేదో మంత్రి గారు ఎదురొచ్చాట. ఇదేంటే వట్టి బ్రాహ్మణ శుక్రం అన్నాడు ఆయన. ఆ పర్వాలేదులే మహారాజా, యుద్ధానికి నువ్వు వెళ్ళక్కర్లేదన్నట్ట. ఏ కుబేరుడు మన మొత్తం ఖజానా నిండా బంగార వర్షం కురిపించేశాడండి అన్నట్ట. ఇదేమిటి ఇలా ఎలా కురిసింది అనగానే కుబేరుడు అక్కడ ప్రత్యక్షం అయ్యాడు. మహారాజా నీకు అని దండం నాయన అన్నట్ట. మహారాజు గారు సంభ్రమంతో కుబేరుడికి దండం పెట్టాడు. ఏమిటి నువ్వెందుకు వచ్చావన్నాడు. విష్ణువేమో నీకు ధనుస్సు ఇచ్చాడా, బాణం ఇచ్చాడా, రథం ఇచ్చాడా? నువ్వు నా మీద బాణం ఎక్కువ పెడితే నేను బతకద్దటయ్యా? 10 కాలాల పాటు భోంచేయాలనే కోరిక నాకు ఇంకా ఉంది. ఎందుకు వచ్చింది తగాదా? అంచేత నేనే ముందుగానే నీకు బంగారం కురిపించేశాను, నీకు నాకు స్నేహం అన్నట్ట. యుద్ధానికి కూడా వెళ్ళక్కర్లా, అది లక్ష్మీనారాయణ వ్రత ఫలితం. అంటే అసలు ఈయన వెళ్లకుండానే కురిపించేశాడు. కుబేరా నన్ను క్షమించు, నేను యుద్ధం చెయ్యాలనే కోరిక కాదు, ఓ బ్రాహ్మణికి కోరిక తీర్చడం కోసం నేను ఎలా రావాలనుకున్నాను. ఇది విష్ణువు యొక్క ఆజ్ఞ, ఒకవేళ తప్పైతే నేను క్షమించనట్ట. చచ్చా, నారాయణుని వరం ఇది, ఇది తప్పేమిటి? నా దగ్గర మూలుగుతున్నాయి. ఆ స్వామికి 14 కోట్లు అప్పివ్వబోతున్నాను భవిష్యత్తులో. నీకు ఇవ్వడంలో ఆశ్చర్యం, నీ ఊరికి ఇచ్చేశాను. పైగా దండయాత్రకు వస్తున్నప్పుడు కప్పం కింద ఇచ్చాను. రాజువైన నువ్వు దానం పుచ్చుకున్నటువంటి దోషం పొందవు. రాజులు దానం పుచ్చుకోకూడదు మరి. అందువల్ల నీ పరాక్రమానికి భయపడి నేను ఇచ్చేశాను కనుక పుచ్చుకో అన్నట్ట. వెళ్ళి చూస్తే ఖజానాలో 14 కోట్ల బంగారపు కాసులు ఉన్నాయి. వెంటనే కౌత్సుణ్ణి పిలిచాడు. ఆలస్యం చేయలేదు, ఎందుకంటే రేపు చేద్దామనేలోపు బుద్ధి ఏమారుతుందో. బుద్ధి చాలా ప్రమాణం అట. అందువల్ల బుద్ధి కర్మానుసారణి అన్నారు. బుద్ధి కర్మను అనుసరిస్తూ ఉంటుంది. ఇవాళేమో 1 కోటి రూపాయలు ఇద్దామనుకుని రేపు బుద్ధికి వెళ్ళి మారిపోతూ ఉంటుంది. మళ్ళీ నాకు ఒక ఆయన 7 ఏళ్ల క్రితం ఓ మాట ఇచ్చాడు. ఎన్నిసార్లైనా ఆయన చుట్టూ తిరుగుతూనే ఉంటాను, ఆ మాట ఆయనకు గుర్తు లేదు. ఆయన మర్చిపోతాడు అంతే, అదొకంతే. అంచేత క్షణాల్లో ఏం జరుగుతుందో తెలియదు ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి ఈ క్షణమే నువ్వు ఈ ఖజానాలో ఉన్న బంగారం తీసుకుపో అన్నట్ట. ఏమయ్యో నాకు జ్ఞానం ఉందన్నాడు ఆయన కౌత్సుడు. ఏమిటి, నేను పరంతపుడు శిష్యుని, మా గురువు గారు కేవలం 1 కోటి బంగారు నాణాలు అడిగాడు. నువ్వేమో ఇందులో చాలా కనపడుతున్నాయి, 1 కోటి కంటే 1 కూడా తీసుకెళ్ళన్నాక. నాకు అనవసరం, నీకోసమే కుబేరుడి మీదకి దండయాత్రకు వెళ్ళాలనుకున్నా, నీకోసమే లక్ష్మీనారాయణుల యొక్క వ్రతం చేశాను, 7 ఏళ్ల పాటు నీవన్ నీకోసం పెట్టుకున్నాను. కాబట్టి ఈ డబ్బంతా నీకోసమే వచ్చింది, కుబేరుడు అందువల్లే కురిపించాడు కదా. కాబట్టి ఈ 14 కోట్లు నీవి, నాకు 1 పైస వద్దన్నట్టు. ఈ తగాదా వెళ్ళగతే అల్లా, ఇదో తగాదా. వసంత వాళ్ళలోకి వెళ్ళాక బిల్లు నేయిస్తాండి, నేయిస్తానని చెప్పి కొట్టేసుకుని బయటకు పారిపోయే రకం కాదు పాపం వీళ్ళు. 100 రూపాయలు భక్తి శ్రద్ధలతో కొట్టుకుంటున్నారు. అప్పుడు చివరికి ఇద్దరూ కలిసి, ఇదెందుకు, మీ గురువు గారి దగ్గరికి వెళదాం, ఆయన ఏం తెలుస్తాడో తెలుసుకుందాం అని రఘు మహారాజు గారు ఈ 14 కోట్లు ఏనుగుల మీద ఎక్కించి గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడ్డట. ఆయన నవ్వి, నేను అసలు మర్చిపోయా, ఏదో వాడు విసిగించాడని 1 కోటి రూపాయలు అడిగాను తప్ప నాకెందుకు 1 కోటి రూపాయలు అక్కర్లేదన్నట్ట. అప్పెప్పే తీసుకోండి అన్నాడు. అప్పుడు ఆ మహాత్ముడు ఆశ్చర్యపోయి, ఏమి ధర్మం అయ్యా, మొత్తం అంతా ఆయనకే ఇస్తాను నువ్వంటావు, నాకొద్దంటాడు ఈయన, గురువుగారు దక్షిణ తీసుకోండి అని విసిగించిన వాడు ఈయన, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తమ కర్తవ్యం దానం చేయడానికి పోటీ పడుతున్నారు, నీ ముందు నేను గురువునైనా ఓడిపోయాను అన్నట్టు గురువుగారు. చివరగా 14 కోట్లు గురువుగారు సేకరించి, మహారాజా ఇది నీవే ప్రజాక్షేమానికి ఖర్చు పెట్టిన తిరిగి ఆశీర్పూర్వకంగా నీకు ఇస్తున్నటువంటి శిష్యునికి ఇచ్చే దక్షిణ అనుకో అన్నట్ట అని గురువుగారు మళ్ళీ ఆయనకి ఇచ్చేసంట. ఆయన రఘుమహారాజు గారు వెంటనేదానని ఈ గురువు గారికి గురుకులం కట్టించేసి శాశ్వతంగా విద్యార్థుల్ని పోషించడానికి డిపాజిట్ చేసేసాడు ఆ రోజుల్లో. ఇంత అత్యద్భుతమైనటువంటి ధర్మగాథ ఇది. ఓ భగీరథ, నీ పూర్వజన్మ సుకృతం వల్ల ఈ కథ విన్నావు. లక్ష్మీనారాయణ వ్రతము ఎంత వాడికి ఎటువంటి కోరిక, ఇంత కోరిక ఉంటే అంత తీరుస్తుంది. ఈ వ్రతంలో ఒక నియమం ఉన్నదట, ఏమని మనం సంకల్పం చెప్పుకుంటామో దానికి అధికంగా 14 రెట్ల ఫలితాన్ని ప్రసాదిస్తుంది. అటువంటి ఫలితం ఇచ్చే గొప్ప వ్రతం లక్ష్మీనారాయణ వ్రతం. ఈ వ్రతాన్ని కార్తీక శుద్ధ పూర్ణిమ నాడు, శుద్ధ పూర్ణిమ కాకపోతే మళ్ళీ కృష్ణ పూర్ణిమ ఉంటుందా, అంటే ఉన్నది ఒకటే పూర్ణిమ, ఆ పూర్ణిమ నాడు మొదలుపెట్టి సంవత్సర కాలం పాటు చెయ్యాలి. ఆ తర్వాత రఘుమహారాజు గారు సంవత్సరం పూర్తి చేశాడు. ఆయన తత్ప్రభావం వల్ల ఆయన ఖజానాట ఖాళీ అయితే నిండేది మళ్ళీ. ఇక ఆయన దగ్గరకు వచ్చినోడు వ్యర్థంగా పోకుండా శాశ్వతంగా ధనవంతుడయ్యాడు ఆయన. అటువంటి వ్రతాన్ని నీకు చెప్పాను, ఇది బ్రహ్మహత్యా పాపాన్ని తొలగిస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, భగవంతుని యొక్క సాన్నిధ్యానికి చేరుస్తుంది. అయితే ఈ బ్రహ్మహత్యా పాపాదులు ఎటువంటివో తెలుసుకున్నావు కదా, వీటిని తొలగించుకునే విధానం కూడా తెలుసుకున్నావు కదా, ఇంకా సురాపానం అంటే ఏమిటి అంటే సురాపానం ఎవరెవరు అంటే కేవలం కళ్ళు తాగిన వాడు ఒక్కడే సురాపానం చేసే పాపం కదట, ఇంకా చాలా మంది ఈ పాపంలో ఉన్నారు. ఎవరెవరు వాళ్ళు, గురువిచ్చిన మంత్రాన్ని మధ్యలో విడిచిపెట్టేసి ఈ గురువును ధిక్కరించిన వాడు సురాపానం చేసిన వాడితో సమానం. సుస్పష్టంగా చెప్పేశాడు ఏమని, గణాన్న భోజనం జీవ గణికానాం నిషేవణం ఉపాసనా పరిత్యాగ దేవలానాంచ భోజనం. గురువు గారిచ్చిన మంత్ర ఉపాసన విడిచి గురువును ధిక్కరిస్తే అటువంటి వాడు సురాపానం చేసిన వాడు. 10 మంది కబుర్లు చెప్పుకుంటూ ఒకరి ఎంగిలి ఒకరు తింటూ ఉంటారు. కొంతమంది చూడండి, ఒక ప్లేట్లో పెట్టేసుకుని తలకు కాస్త తీసుకు తింటూ ఉంటారు. దీన్ని గణాన్న భోజనం అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మద్యపానంతో సమానం. ఓ ప్లేట్లో అక్కడ శనగపప్పు బఠానీలో పెట్టుకోవడం, ఒకటి తినడం ఇంకోటి తినడం, ఒకరి వేళ్ళు ఒకరికి తగులుతూ ఉంటాయి. ఈ ఎంగిలి భోజనం కూడా సురాపానంతో సమానం. ఇలా సామూహిక ఒకే పళ్ళలో జరగకుండా ఎవరికి వాళ్ళే విభజించి ముందే చేతులు వేసేసుకోవాలట. ఈ ఎంగిలి భోజనం కూడా మద్యపానంతో సమానం. కష్టపడి దైవాన్ని ఉపాసించి ఏదో రూపాయి సంపాదించుకుంటారు పూజారులు, వాళ్ళ పొట్ట కొట్టి ఆ పూజారుల దగ్గర నుంచి దౌర్జన్యంగా ఏదన్నా ఎత్తుకుపోయి వాళ్ళ భోజనం తినేసి వాళ్ళ కడుపు కొట్టేవాడు ఉన్నాడే, వాడు కూడా మద్యపాన రథుడు. ఇక ఈ మద్యం పానం చేసేటటువంటి వాడిని ప్రోత్సాహపరుస్తూ వాడితో స్నేహం చేసి తిరిగేవాడు కూడా మద్యపాన రథుడు. బ్రాహ్మణోత్తమ, నా ఇంటికి రా, నీకు భోజనం పెడతాను అని పిలిచి వాడికి భోజనం పెట్టకుండా వాడిని తరిమి వేసేవాడు ఉన్నాడే, వాడు మద్యపాన రుద్రి. ఇంకా ఎవడైతే నీచుడికి పండితుడు అయ్యుండి కూడా దురదృష్టవశాత్తు నీచులకు నమస్కారాలు చేయవలసి వస్తూ ఉంటుందో అటువంటి వాడు కూడా సురాపానం చేస్తున్నాడు. ఒక్కొక్కసారి పై ఆఫీసర్ దౌర్భాగ్యుడు ఎవడో ఉంటాడండి, వాడు మద్యం తాగుతాడు, వాడికి హాయ్ నమస్కారం అనాల్సి వస్తుంది ఉద్యోగస్తుడికి, వీడు కూడా వాడితో సమానం. వాడికి ఏమిటి ఇందులోంచి బయటపడ్డం అంటే, ఈ ద్వాదశులు మీకు ఇచ్చాం కాగితం, నా కాగితం నాకు ఇవ్వలేదు ఇవ్వటం. ఇందులో ఒక్క డేటు మాత్రం ఆ 31/7 పడింది, చూసారా ఈ నెల 31, అది 31 కాదు, 1గా దిద్దుకోండి. నేను చెబుతున్నా రాసేవైన పొరపాటును చూసుకోకుండా 31 వేశారు, అది 1వ తారీఖు. ఎందుకంటే సూర్యోదయానికి ఏది ఉంటే అది లెక్క మనకి. కాబట్టి 1/8గా దిద్దుకోండి. రేపు శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష ద్వాదశి 1/8/2001, 31/7/2001గా పడింది, అదొక్కటే దిద్దుకోండి. ఎందుకని డేట్లు వేయొద్దు అనుకున్నాం అంటే, మేము ఇది ఈ ఏడాదితో కాదుగా శాశ్వతంగా ఎప్పుడైనా ఇందులో కొంతమంది కోసం ఈ డేట్లు వేసుకోవాల్సి వచ్చింది, ఇవి పెట్టుకోవాల్సి వచ్చింది. తక్కినటువంటి వాళ్ళు ఈ వివరాలు కావాల్సి వచ్చినప్పుడు నన్ను అడిగి తెలుసుకోండి, తప్పులేదు ఈ పాంపులెట్లో ఉన్నాయి. డేట్ కావాల్సి వస్తే తెలుసుకుంటారు, కానీ ఎప్పుడు మొదలు పెడితే ఎప్పుడు ఏడాది అవుతుంది అనేది మీరు చేసుకోవడానికి అవకాశాన్ని బట్టి, పెద్ద కష్టం కాదు. ఎంతో కొంత నియమం ప్రకారంగా ఈ వ్రతం చేసుకోగలిగితే ఈ ద్వాదశి వ్రతం కనీసం ఒకటి మొదలు పెట్టినా సురాపానం నుంచి బయటపడదట. ఇందులో పైన చెప్పిన దోషాలు మొత్తం సంవత్సర కాలం చేయగలిగితే అటువంటి వాణ్ణి ఈ పంచమహాపాపాల్లో రెండవ పాపం తాకదు తాకదు తాకదు. ఇక మూడవది సువర్ణస్థేయము, అంటే బంగారం దొంగతనం చేయటం. బంగారం దొంగతనం చేయడంలోకి ఏమేమి వస్తాయి? ఒక బంగారం దొంగిలించడమే బంగారం కాదట. హేమస్తేయ సమం పాపం ప్రవక్ష్యామి నిశామయ కందమూల ఫలానాంచ కస్తూరి పటవాససాం సదాస్తేయంచ రత్నానాం స్వర్ణస్తేయ సమం స్మృతం. బంగారం దొంగతనంతో సమానమైన సువర్ణ దొంగతనంతో సమానమైన పాపాలు ఏమిటో చెబుతున్నాను. కందమూలాలు, పళ్ళు, కస్తూరి, పట్టు వస్త్రాలు, రత్నాలు, వీటిల్లో ఏది దొంగతనం చేసినా ఏమంటి కందలు, మూలాలు, ఫలాలు, పళ్ళు అన్నమాట. అరటిపండు ఆ పక్కన ఎవడికి తెలియకుండా పక్కవాడు దాంట్లో తీసేసి తెలియకూడదు. నాకెవడో పండు ఇస్తే చెప్పకుండా ఏం తెలియసాడు అనుకోండి, అది సువర్ణస్తే ఏమి కొంచెం చూసుకుంటూ ఉండాలి. పట్టు వస్త్రాలు, తర్వాత రత్నాలు, ఇవన్నీ కూడా సువర్ణస్థేయంతో సమానం. రాగి, లోహం, రంగురాళ్ళు, కంచు, తేనె, నెయ్యి, సుగంధ ద్రవ్యాలు, ఈ దొంగతనం కూడా సువర్ణస్థేయం. తమలపాకులు, తమలపాకులు కూడా ఎత్తుకుపోకూడదట, అడిగే తీసుకోవాలి. చందనం, నీళ్లు, ముఖ్యంగా గంగాజలం, అటు ఇటు చూసి పద్మాగర్ గారు తెచ్చుకున్నారు రాగి చెబుతూ నీళ్లు, మనకు అడిగితే ఎవడేమో పట్టుకుపోయారు, అది కూడా బంగారు దొంగతనమే. ఇక రసవంతములు, ద్రాక్ష రసం, బత్తాకాయ రసం, గోల్డ్ స్పాట్లు, థమ్సప్లు, ఇవన్నీ రసాలు, ఇవి కూడా ఎత్తుకుపోయినా సువర్ణస్థేయంతో సమానం. యతీనాం నిందనం చేయవ, యతులను సన్యాసులను తిట్టకూడదు, అది కూడా సువర్ణస్థేయమే. భక్ష్యాణాంచ అపహరణం ధాన్యానాం హరణం తదా. భోజన పదార్థాలు, రుద్రాక్షమాల, ధాన్యాలు, ఇవి కూడా బంగారంతో సమానం. భగినీ గమనం చేయవ, పుత్ర స్త్రీ గమనం తదా. సోదరి వరస ఆవిడ్ని పెళ్లి చేసుకోవడం, మరి కొడుకు కూతుర్ని తెలుసో తెలియక ఆ వరస అయ్యేవాళ్ళని పెళ్లి చేసుకోవటం, ఇవి కూడా ఏమిటి ఈ లోపల ఎంత విచిత్రం అండి బాబు. నాకు ఒక విచిత్రమైన సమస్య వచ్చింది, ఏదైనా మీకోసం సత్యం చెబుతూ ఉంటాం, అప్పుడప్పుడు నా దగ్గరికి రకరకాల పేర్లు ఊర్లు అనవసరం. ఒకడు వచ్చాడు, అయ్యా నాకు ఘోరమైన అపచారం జరిగిందండి. ఏమిటి అన్నాను. వాళ్ళ నాన్నగారు తెలియకుండా ఒక వివాహం చేసుకున్నాడు, ఆవిడకి ఒక కూతురు పుట్టింది, ఈయనకి తెలియక ఆ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, అది తర్వాత ఎప్పుడో బయటపడింది, ఆవిడ సోదరి వరస. మరి ఇప్పుడు ఈ దోషానికి ఎలా పరిహారం? ఇది కూడా సువర్ణస్థేయము, బ్రహ్మహత్య, వీటిలో అన్నింటిలోకి వస్తుంది పంచమహాపాపం. మరి ఈ పాపానికి దానికి ప్రాయశ్చిత్తం చెప్పాను కూడా వేరే విషయం. ఎందుకు చెప్తానంటే ఇటువంటి ఉంటాయంటే ఉంటాయి సృష్టిలో విచిత్రాలు, ఇంకా అనేక విచిత్రాలు ఉన్నాయి. బహుశా ఇన్ని విశేషాలు నా దగ్గరకు వచ్చినవి అరుదుగా ఇతరుల దగ్గరకు వస్తాయి. ఆ ప్రపంచంలో అనేకమైన పాపాలు ఉన్నాయి, అంచేత ఆ పాపం కూడా సువర్ణస్థేయం. ఇటువంటి వాటికి ఏమిటి పాప పరిహారం, దీనికి ఏమి చెయ్యాలి అంటే దీనికి పంచమీ వ్రతం అని ఇంకొక వ్రతం ఉంటుంది, అది భవిష్యత్తులో వస్తుంది, వచ్చినప్పుడు విందురుగా ఎక్కడ ఈ చివరికి వెళ్ళాక వస్తాయి అవి పంచమీ వ్రతం. ఆ పంచమీ వ్రతం అనేది ఈ పాపానికి పరిహారంగా చెప్పారు, సంవత్సర కాల పంచమీ వ్రతం. అది మాత్రమే ఈ సువర్ణస్థేయానికి బంగారముతో సమానమైన దొంగతన పాపాలకి విముక్తి కలిగించేటటువంటి దివ్యమైన వ్రతం అది. ఇంకా మహాభయంకరమైనటువంటి గురుతల్పగతమైన పాపాలు ఏమిటి అంటే వరసగా విశ్వస్తాగమనం చైవ గురుతల్ప సమం స్మృతం అకాలే కర్మకరణం పుత్రీ గమనమేవచ ధర్మలోపహ శాస్త్ర నింద గురుదల్ప సమస్మృతం గురుధిక్కార పరాశ్చీవ. రోజు పొద్దునుంచి సాయంకాలం దాకా గురువు గారిని తిట్టుకోవడం, అకాలంలో కర్మ కార్యక్రమాలు చేయటం, పుత్రి వరసయ్యే ఆమెను వివాహం చేసుకోవటం, ధర్మ శాస్త్రాలను తిట్టడం, పురాణములను నోటికొచ్చిన రీతిలో కారుకోతలు కోసి పురాణాలు కుక్కిడి పురాణాలని ధిక్కరించటం, పౌరాణికుణ్ణి అనవసరమైనటువంటి నిందనలు వేసి అభాండాలు వేసి వాడి పాపం మూట పెట్టుకోవడం. అభాండాలు వేయడం అంటే తెలుసో తెలియకు మనం అనేకమైన వాళ్ళ మీద అభాండం వేస్తాం. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఏ పాపం చేశాడో మనకు తెలియదు. ఇదో సత్యనారాయణే వెళ్ళి చుట్ట కాల్చేట, వాడు కాల్చేడు లేదు నువ్వు చూసిచ్చావా, ఇది మామూలు వాడి మీద వేస్తేనే అభాండం తప్పన్నారు. ఇక పౌరాణికుడి మీద వేసే అభాండం మహాభయంకరం, అది గురు పత్నిని పొందడంతో సమానం. ఈ భయంకరమైన పాపం ఉన్నదే ప్రాయశ్చిత్త విహీనం. దీనికి ప్రాయశ్చిత్తం లేదు. మరి ప్రాయశ్చిత్తం లేకపోతే వాడు ఏమైపోతాడండి అంటే, పరిపూర్ణంగా నారద పురాణాన్ని శ్రవణం చేసి పూర్తిగా పురాణ శ్రవణం అయిపోయాక ఆ గురువు పాదాలకు నమస్కారం చేసి యథాశక్తి దక్షిణ ఇచ్చుకొని ఇందులోంచి బయటపడటం తప్ప దీనికి వేరే ప్రాయశ్చిత్తం లేదు గురు కల్పాన్ని. ఇక రాత్రిపూట ఆలయంలో పడుకుని చెయ్యరాని పనులు చేయకూడదు, దోషమైన కార్యక్రమాలు. ఆలయంలో పడుకుని మలమూత్ర విసర్జనలు చేయడం, మద్యపానం చేయడం ఇవన్నీ చేస్తారు కదా కొంతమంది, అటువంటివి చేయటం మహా ఉపపాతకాలు ఘోరపాతకాల్లోకి వస్తాయి. అటువంటి వాడికి విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ ధ్వజారోపణం చేయడం ఉత్తమం. ఆ ధ్వజారోపణ కథ తర్వాత వస్తుంది, రేపు వస్తుందేమో బహుశా. తతశ్యానో విద్ధ దేహ భవేయుర్ దశ జన్మసు ఆ శతాబ్దం విక్రున్మయ సపా ద్వాదశ జన్మసు. ఎవడైనా సరే అనవసరముగా కుక్కల్ని నక్కల్ని కూర్చుని పడుకున్న వాటిని కొడుతూ ఉంటారే, అటువంటి వాళ్ళు వాళ్ళు కూడా కుక్క జన్మలు పొందుతారు. ఊరికే ఏ పాపం చెయ్యని వాళ్ళని గనక హింసిస్తే, నిష్కారణంగా ఎవరినైనా హింసిస్తే వాళ్ళు దశ జన్మసు 10 జన్మల పాటు విన్మూత్ర క్రిమి జీవనం మలమూత్రాలలో క్రిములై పుడతారు. ఆ తర్వాత మరొక 1000 జన్మలు పశువులు జన్మెత్తుతారు. ఆ తర్వాత మళ్ళీ మానవ శరీరం ఎత్తి ఆ జన్మల్లో దారిద్ర్యాది రోగాది పీడితులై ఎందుకు పనికిరాకుండా నాన్న వాళ్ళు లేక అలవటించిపోతారు. పాపాలలో కల్లా మహాపాపం మరొకటి చెప్పారు, అది ఏమిటి అంటే, పరనిందా పరాయే చెయ్యే జనిష్ఠుర భాషిణ దానానాం విఘ్నకర్తారస్తేషాం పాప ఫలం. ఇతరులను నిందించడము, ఇతరులను ఎప్పుడూ తిట్టడము, దానం చేసేవాడిని వద్దురా చేయకు ఎందుకులా చేయడం ఇవన్నీ ఉత్తురా అని దానం చేసే వాళ్ళని అడ్డం కొట్టడము, దానానాం విఘ్నకర్తారః వాళ్ళ పాప ఫలితం ఏమిటో చెబుతున్నారు. ముసలోలూకలభ్యంతు చూర్ణస్యే తస్కర పురుషం. అక్కడ తస్కర అనే ఒక నరకం ఉన్నది. ఆ నరకంలో ఇనుముతో తయారు చేసిన రోల్ ఉంటుంది. ఆ రోడ్లోకి తీసుకెళ్లి ఈ మనిషిని నరకలోకంలో పారేసి కణకణకణ మండుతున్న రోకళ్లతో వీడు బాగా బాధతారట. పసుపుమ్ములు డామ్ 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 అని బాధేసి పసుపు కొట్టినట్టుగా ఈ దిక్కుమారిని వాడిని యాతనా శరీరంలో వేసి చితక బాధేస్తాడు. అలా ఎంతకాలం ఉంటాడు అక్కడ, యావత్ యుగ సహస్రంతు, యుగ సహస్రం 1000 యుగాల పాటు అందులో ఉంటాడు. ఆ తర్వాత తప్తాయ పిండ భక్షణం, ఇనుము కరిగించి నోట్లో పోస్తారు. అందువల్ల దానం చేసేవాడిని అడ్డం కొట్టకూడదు ఎందుకంటే చేయడం అని. ఇక అన్యం భజంతే భూపాలపతిని త్యక్త్వా స్త్రియ. మహారాజుని విడిచిపెట్టి ఆయన దగ్గర తిండి తిని ఆయన దగ్గర ఉండి ఆయన కొలువు ఉండి ఆ కొలువు విడిచిపెట్టి ఆ కొలువుకి ద్రోహం చేసేవాళ్ళు ఉంటారు, ఉంటారండి. ఎవడో ఒక ఆయన మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఆ ఉద్యోగంలో ఉండి వాడికి తెలియకుండా విపరీతంగా ప్రజలు దోచేసేవాళ్ళు లేరు. ఆ విధంగా లంచాలు పెట్టి యజమానికి ద్రోహం చేసేటటువంటి వాళ్ళని ఏం చేస్తారట అంటే, తప్తాయం పురుషాస్తాస్తు, ఒక ఇనప విగ్రహం తయారు చేసి దాన్ని కాల్చి దానికి యాతనా శరీరాన్ని కట్టి వీడిని 1000 ఏళ్ల పాటు హింసిస్తారు. మహాభయంకరమైన పాపం అది. ఆ తర్వాత వీడికి చేతులు వంగిపోయి కాళ్ళు వంగిపోయి ఉంటారు చూసారా మనుషులు, అటువంటి పొట్టి వాళ్ళే పుడతారట. ఆ చేతులు కాళ్ళు వంగిపోయి నానా బాధ పడతారట. ఇవి విన్నా కూడా ఈ పాపపు ప్రభావం ఎక్కువగా ఉన్నవాడికి అర్థం కాదట. అప్పుడు అర్థం అయ్యాక ఏడుస్తాట. అప్పుడు చెప్పారు పద్మాకర్ గారు, నేను వెళ్ళలేదు, యజమానికి ద్రోహం చేశాం అని బాధపడతాడు. ఇక కష్టపడి నిరంతరం సేవ చేసే సేవకుడికి సక్రమంగా జీతం ఇవ్వక తిండి పెట్టక వాడిని పట్టుకు ఏడిపించే యజమాని ఏమవుతాడు అంటే, తప్త వాలుక, ఒక పైనుంచి కిందకి జారుడు బల్లలు ఉంటాయి చూశారు, ఆ జారుడు బల్ల ఇనుగుతో తయారు చేసి కాల్చేస్తారు ఎర్రగా, దాని నుంచి పైనుంచి కిందకి పైనుంచి కిందకి ఏదో జారుడు బల్ల దారంటారండి వీటి యాతనా శరీరంగా. అచేత చక్కగా కష్టపడి పనిచేసేవాడికి కూడా తగిన చేతమిచ్చేవాడి పొట్ట పోషణకి తగిన ఆధారాన్ని కల్పించాలట. నాస్తికానాం ప్రవక్ష్యామి విముఖానాం హరే హరో అబ్దానాం కోటి పర్యంతం లవణం గుంజతే హితే. ఇక నాస్తికులు, దేవుడు లేడు, వేదాలు లేవు అని పలికే వాళ్ళు ఉంటారు, వీళ్ళకి ఆ భయంకరమైన లవణం అనే ఒక నరకం ఉంది, ఉప్పు బాగా వేయించి ఆ ఉప్పు గుండంలో వారేస్తారు, అదే నోట్లోను అదేను, వేగిన ఉప్పు చాలా వేడంటో అమ్మో. అందుకే కాపడం పెట్టేటప్పుడు గుడ్డలో ఉప్పు కట్టి అది బాగా కాల్చి పెడతారు కాపడం. ఆ కాస్త కాపడానికే అతలాకుతలం అవుతాడు వీడు. అటువంటిది ఆ ఉప్పు వేయించి అందులో వారేసి వీడిని కూడా శుభ్రంగా పూతరేకులు వేయించినట్టుగా వేయించేస్తూ ఉంటే ఈ యాతనా శరీరంలో ఉండే జీవి బాబోయ్ బాబోయ్ అంటూ ఉంటాడు. ఇక తర్వాత ఎవడైతే నిరంతరము భగవన్నామ సంకీర్తనం చేసేటటువంటి వాడి సొమ్మును అపహరిస్తాడో అటువంటి వాడికి లాలా భక్షణం, లాలాజలం, మూత్రము మొదలైనవి వాడి చేత భక్షింపజేస్తూ ఉంటారు. ఉపాసన పరిత్యాగ రౌరవం నరకం వ్రజే. జీవితంలో దైవ ధ్యానాన్ని విడిచిపెట్టి, పొందే ఉపాసనను విడిచిపెట్టి భగవంతుడు లేడు అని పొట్టనే పోషించుకునే నాస్తికులు ఉన్నారు, వాళ్ళు రౌరవం అనే నరకంలో పడతారు. అక్కడ రురువులనే పురుగులు వాణ్ణి పట్టుకుని కుట్టి 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 చంపేస్తాయి. ఇక పండితుణ్ణి సన్మానం చేసి వాడికి డబ్బిచ్చిన తర్వాత వాడి జేబులోంచి పక్క నుంచి కొట్టేసేవాళ్ళు ఉంటారు. ఆ పండితుల యొక్క సొమ్మును అపహరించినటువంటి వాడిని ఏం చేస్తారట, నూనె మరగబెట్టి అందులో పకోడీలు వేయిస్తూ ఉంటారు చూసారా బడ్డీ కొట్ల దగ్గర ఇల్లాగా, అలా పకోడీలు వేయించినట్టుగా ఈ దిక్కుమాల వాడి యాతనా శరీరాన్ని వేయిస్తారు యమకింకరుడు. ఇక దేవద్రవ్యాపహర్తారో గురు ద్రవ్యాపహారకాహ బ్రహ్మహత్యావ్రత సమం దుష్కృతం భుంజతే నృప. దేవాలయానికి వచ్చి ఆదాయాన్ని తినేసేవాళ్ళు, గురువు గారి యొక్క ద్రవ్యాన్ని అపహరించేవాళ్ళు, ఇందాక చెప్పిన బ్రహ్మహత్యా పాపంతో సమానం. దానికి ప్రాయశ్చిత్తం ఇందాక చెప్పిన ఆ బ్రహ్మహత్యా పాతకంలో చెప్పిన లక్ష్మీనారాయణ వ్రతం. ఇక బ్రహ్మ సంహరతేయుస్తు గంధకాష్టం తథైవచ. ఎవడైతే కావాలని పండితుల్ని బ్రాహ్మణుల్ని చంపుతారో అటువంటి వాళ్ళకి వచ్చే ఘోర పాపం బ్రహ్మహత్యా పాపం. గంధాలు కాష్టాలు ఎత్తుకుపోయేవాడు, పుల్లలు ఎత్తుకుపోయేవాడు, గంధపు చెక్కలు ఎత్తుకుపోయేవాడు అంటే మన వీరప్పన్ అనమాట, వీడికి కూడా బ్రహ్మహత్యా పాపమే. వాడికి వెళ్ళి చెప్పండి ఏమన్నా మాంతాడేమో, మిమ్మల్ని కూడా పట్టుకెళ్ళి అందులో బారేస్తాడు లేనిపోని గందరగోళ. అదిగో ఆడు కూడా బ్రహ్మహత్యా పాతకులు అవుతారు, వారికి కూడా లక్ష్మీనారాయణ వ్రతం చెప్పారు. పూర్వకాలంలో ఒక గురువు గారు, చాలా పండితుడు, జ్యోతిష్ శాస్త్రవేత్త ఆయన. ఆయన భార్య గర్భవతి అట, మంచి గురుకులం నడుపుతున్నాడు ఆయన. ప్రతి వాణ్ణి కూడా వచ్చిన వాణ్ణి లేదనకుండా శిష్యుడిగా చేర్చుకుని కడుపు నిండా భోజనం పెట్టి చదువు చెప్పేవాడే, అంతటి పుణ్యాత్ముడు ఆయన. అటువంటి ఆయన భార్య గర్భవతి అయ్యింది. ప్రసూతి సమయంలో నర్సులు ఉంటారు కదా, దాదులు, ఆ దాదిని పిలిచి అలా పుత్రుడు పుట్టి పుట్టగానే నాకు వాడు పుట్టిన ఘడియలు చెప్పు, ఒక నిమ్మకాయ గుమ్మంలోంచి విసురు అన్నాక. అలాగే పుత్రుడు పుట్టగానే నిమ్మకాయ విసిరింది ఆవిడ. ఈయన నిమ్మకాయని బట్టి టైం గణన చేసుకున్నాడు గొప్ప జ్యోతిష శాస్త్రవేత్త కనుక. తన కొడుకు పరమ పాపాత్రుడు దొంగ అవుతాడని తేలింది. దాంతో ఈయనకి భయం పట్టుకుంది. నేను ఇంత గొప్పవాణ్ణి పండితుడిని, నా కొడుకు దొంగ అయితే ఎలా రా బాబు, అసలు కొడుకు పుట్టకపోయినా పర్వాలేదు, అపుత్రత్వంబు మేలుకు పుత్రత్వంబు కంటే, కొడుకు క్రూరుడైన ఘోరం మరి లేదు చిత్రదహనము రసజీవముగను భూమి తండ్రి కౌనుకున్నామన రకము. కొడుకు క్రూరుడైతే అంతకంటే ఘోరం లేదు, చిత్ర దహనం అంటది, మనిషి బతికుండగా తగలబెట్టడంతో సమానం. అబ్బా, భూమి మీద తండ్రికి పున్నామ నరకం వస్తుంది, సచ్చాక పుమ్మని ఒక నరకం ఉన్నది, ఆ నరకం నుంచి రక్షిస్తాడు గనక పుత్రుడు. పుత్రుడు అంటే అర్థమేమిటి, పుమ్ నామ్నో నరక త్రాయతే ఇది పుత్రః అంటుంది వేదం. పుమ్మని పేరు కలిగిన నరకం నుంచి రక్షించేవాడు పుత్రుడు. బతికుండగానే నరకం తెచ్చి పెడతాడు ఈ పాపాత్ముడు దొంగ అయిన కొడుకు. ఛా, ఇటువంటి కొడుకు ఎలా పుడతాడు వీడు, వీడి వల్ల నాకేమిటి ఉపకారం అని ఆయన చాలా బాధపడ్డాడు. బాధపడి గిలగిలలాడిపోయి ఏం చేద్దాం అనుకున్నాడు. రేపు సాయంకాలం 6:30
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. రిచ్చం లోకాః సమస్తాః సుఖినో భవంతు.